సావిత్రి, అరవిందో రాసినటువంటి ఆ సావిత్రి. వేద విజ్ఞానానికి ప్రతీక, వేద విజ్ఞానానికి ప్రతీక కాదు, యాక్చువల్గా వేదమే, ఇంగ్లీష్ భాషలో రాసినటువంటి వేదము. వేదాల ఛందస్సుకి, వేదాలలో ఉపయోగించినటువంటి భాషకి అర్థము కాకుండా ధ్వన్వార్థం ఉంది. ఆ ధ్వనే ఒక విచిత్రమైనటువంటి అనుభూతిని కలగజేస్తుంది. వేదమంత్రాలు రెండు రకాలుగా పనిచేస్తాయి. ఒకటి, మామూలుగా వాటి అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు గాయత్రి మంత్రం ఉంది, ఒక అర్థం ఉంది, ఒక ప్రార్థన ఉంది అందులో. మనం ఇంకోటి కూడా గుర్తుంచుకోవాలి, సావిత్రి అనేటటువంటిది గాయత్రి మంత్రం యొక్క ప్రాక్టికల్ ఆస్పెక్ట్. అంచేత ఒకే నాణానికి అవి రెండు రూపాలు. గాయత్రి ఇస్ ద థియరటికల్ ఆస్పెక్ట్, సావిత్రి ప్రాక్టికల్ ఆస్పెక్ట్, రెండు ఒకటే. గాయత్రి ఎలాగైతే వేద విజ్ఞానానికి మాతగా మనం చెప్పుకుంటాము, గాయత్రిని వేదమాత అంటాం, అలాగే గాయత్రిని దేవమాత అని కూడా అంటాం, గాయత్రిని విశ్వమాత అని కూడా అంటాం. అలాగే రేపు రాబోయే రోజులలో సావిత్రికి ఈ మూడు పదాలు మనం అనువర్తిస్తాం. వేదాలు ఎప్పుడైతే ప్రపంచానికి అందుబాటులోకి వస్తాయో, వేద విజన్ అని మహేష్ యోగి యొక్క పుణ్యవాణి 24 అవర్స్ ఛానల్ వేద విజ్ఞానం వస్తుంది. మరి గుంటూరులో ఎందుకు రావటం లేదో నాకు ఆ ఛానల్ తెలియటం లేదు, కానీ హైదరాబాద్లో వస్తుంది. నాకు వీలైనంత వరకు హైదరాబాద్లో అది టేప్ చేసి తెప్పించుకుంటున్నాను, ఆ వేద విజన్. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సావిత్రిని మీరు కనుక ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు చదివితే మీకు ఖచ్చితంగా వేద విజ్ఞానం మీలో అవతరిస్తుంది. మీకు అది అర్థమవుతుందా, ఇంగ్లీష్ మీకు అర్థమవుతుందా లేదా అనవసరం. మీరేం ఆ గందరగోళం పడక్కర్లే. గాయత్రి మంత్రం యొక్క మీకు అర్థం తెలిసినా తెలియకపోయినా గాయత్రి మంత్రాన్ని ఉచ్చారణ చేస్తే ఆ ఫలితాలు వస్తాయని ఎలా చెప్తున్నాము. సావిత్రిలో ఆ అద్భుతమైనటువంటి శక్తి ఉంది. అరవిందో లాంటి ఒక మహాయోగి 49 సంవత్సరాలు దాన్ని పాలిష్ చేశాడు. ఒకరోజు, రెండు రోజులు, మూడు రోజులు కాదు, 49 సంవత్సరాలు దాన్ని పాలిష్ చేసినటువంటి తనది మదర్ది శివశక్త్యా యుక్తు. అటు మదర్ కాన్షియస్నెస్, ఇటు అరవిందో కాన్షియస్నెస్, ఈ రెండు చేతనత్వముల యొక్క సమ్మిశ్రితమైనటువంటి ఫలితం అది. మదర్ ఎప్పుడు చెప్తూ ఉండేది, రాత్రి ఆమె పొందినటువంటి అనుభూతులు. రెండో రోజు పొద్దున్న సావిత్రి చదివి వినిపిస్తే అరవిందో ఆవిడికి చదివి వినిపిస్తూ ఉండేవాడు, ఇవాళ ఇంతవరకు రాశానని కరెక్ట్గా ట్యాలీ అవుతూ ఉండేవి వాళ్ళిద్దరివి కూడా. అంటే అరవిందో యొక్క అనుభూతులే తల్లి యొక్క అనుభూతులు, తల్లి యొక్క అనుభూతులే అరవిందో యొక్క అనుభూతులు. సావిత్రి చదివిన వాడి ప్రతివాడి అనుభూతి అదే అవుతుంది. అది అరవిందోకి మాత్రమే అది పరిమితం అవుతే, మదర్కి మాత్రమే అది పరిమితం అవుతే మనం చదువుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి స్థాయి ఉన్నవాళ్ళకి అర్థం అవుతుంది అనుకుంటే మాకు అంత శక్తి ఉన్నదా, ఇమీడియట్గా రెండో ప్రశ్న వస్తుంది. మేము అరవిందో లాంటి వాళ్ళం కాదు కదా, మదర్ లాంటి వాళ్ళం కాదు కదా, ఐన్స్టీన్ అంత తెలివితేటలు మనకి లేవు. కానీ ఐన్స్టీన్స్ థియరీ ఇప్పుడు 8వ క్లాస్ వాడిని అడిగినా చెప్తాడు. ఏం జరిగింది, ఐన్స్టీన్ ఏమవుతుంది చెప్పాడు, అది పట్టుకోవటానికి ఐన్స్టీన్ లాంటి వ్యక్తిత్వం రావాలి, కానీ పట్టుకున్న తర్వాత దానికి అర్థం చేసుకోవటానికి మానవీయ చేతనత్వం ఉంటే చాలు. అరవిందో లాంటి గొప్పవాళ్ళు మీరు అవ్వక్కర్లే, మానవులు అవుతే చాలు. కానీ ఒక చిన్న కండిషన్ ఉంది, ఎలాంటి మానవులు అవ్వాలి మీరు, సూప్రామైండ్, సూపర్ మైండ్, అతి మానస చేతనత్వం, బియాండ్ మైండ్, మనోపరిధిని దాటి వెళ్ళటానికి కుతూహలం ఉన్నవాళ్ళకి అది అర్థమవుతుంది. ఫిజిక్స్ చదవాలి అనుకున్న వాళ్ళకి అలవాటైనట్టే, కెమిస్ట్రీ చదువుతాను అనుకున్న వాళ్ళకి అర్థం అవునట్టే. అందరికీ అన్నీ అర్థం కావు, కానీ కెమిస్ట్రీ చదవాలి అనేటటువంటి కోరిక ఉంటే ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండైనా ఖచ్చితంగా అది అర్థమవుతుంది. ఈ సావిత్రిలో మనం 10 రోజుల తర్వాత చదువుతున్నాం, చాలా మెల్లిగా చదువుతున్నాం. ఈ స్లోనెస్ అది ఈ మొదటి క్యాంటో పూర్తి అయ్యేంతవరకే, అది పూర్తయిపోయిన తర్వాత ఒక రోజులో పూర్తి చేసేయచ్చు సావిత్రిని. ఎందుకంటే మీకు ఆ టెర్మినాలజీ, ఆ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అర్థమైపోతాయి. అది అర్థం కానంత వరకు మాత్రము మనం స్లోగానే వెళ్దాం. ఈ కావలసిన గ్యాప్ కూడా ఎందుకు ఇస్తున్నాను అంటే, మీరు ఖచ్చితంగా ఆ శ్లోకాలు చదవాలి. శ్లోకాలనే చెప్తున్నాను, అవి శ్లోకాలే. దాని తర్వాత ఏం చేశాడు అక్కడ, సెమికోలను, ఫుల్ స్టాప్స్, కామాలు అన్నీ ఉన్నాయి. వాటిని మీరు ఆటోమేటిక్గా ఫాలో అవ్వండి అంతే. ఇంకో ఛందస్సేం అక్కర్లే మనకి. వేదిక్ ఛందస్సు సావిత్రి ఛందస్సులోకి మార్చాడు. ఏ వేదిక్ ఛందస్సును సావిత్రి ఛందస్సులో పెట్టాడో అది ఒక ఇంట్రెస్టింగ్, చాలా సామర్థ్యంతో కూడినటువంటి రీసెర్చ్. అలాంటి రీసెర్చ్ మీలో ఎవరైనా చేయగలిగితే మనసులో పెట్టుకుని ఈ సావిత్రి యొక్క ఛందస్సుల్లో, ఇంగ్లీష్లో రాయబడినటువంటి ఈ ఛందస్సుల్లో మీకు ఎక్కడైనా గాయత్రి మంత్రం కనిపిస్తుందా? గాయత్రి మంత్రం అంటే నేను చెప్పాను కదా, గాయత్రి ఛందస్సు. తత్సవితృవరేణ్యం భర్గో దేవసి ధీమహి ధియో యోన ప్రచోదయాత్ మీకు కనిపించదు, కానీ ఛందస్సు ఉందే, ఈ లయబద్ధత ఉందే గాయత్రి మంత్రంలో. ఆ లయబద్ధత మీకు ఎక్కడైనా కనిపిస్తుందా అన్నది మనం చూద్దాం. లాస్ట్ వీక్ చదువుకున్నది ఒకసారి మళ్ళా మనం రిపీట్ చేసుకుని తర్వాత శ్లోకాలకు వెళ్దాం. ద సింబల్ ఆఫ్ డాన్, క్యాంటో 1. ఉదాహరణ ఏమిస్తున్నాడంటే సూర్యోదయము. ప్రతి మనిషి జీవితంలోనూ కూడా సూర్యోదయం జరుగుతూ ఉంటుంది. వాడు పుట్టినరోజు జరిగేటటువంటి సూర్యోదయం, జ్యోతిష్శాస్త్రం మనకి తెలిసినప్పుడు ఆ ప్రాణి యొక్క లగ్నం మనం వేస్తున్నప్పుడు తూర్పు దిశలో అప్పుడు ఏ లగ్నం ఉదయిస్తూ ఉంటుందో దాన్ని లగ్నంగా చెప్పుకుంటాం మనం. వాడు మధ్యాహ్నం 3 గంటలకు పుట్టినా, అర్ధరాత్రి 12 గంటలకు పుట్టినా, ఎప్పుడు పుట్టినా తూర్పున ఏ లగ్నం ఉదయిస్తుందో దాన్ని చెప్తాం. అంతే ఏంటన్నమాట, జన్మ మొదలెట్టేటటువంటి స్థితి, అప్పుడున్నటువంటి గ్రహగతులు. అప్పుడున్నటువంటి గ్రహగతులు ఆ ప్రాణి యొక్క సింబల్ ఆఫ్ డాన్. సింబల్ ఆఫ్ డాన్ అంటే వాడు అప్పుడు పుట్టాడు. వాడి జీవితం యొక్క మొత్తము జీవితం యొక్క వ్యాపారాలు, జీవితంలో అతను చేసేటటువంటి పనులు, జీవితంలో అతను సాధించబోయేది, జీవితంలో అతను దేన్ని సాధించవలసి ఉన్నదో తెలిపేటటువంటి విజ్ఞానం కూడా ఆ సింబల్ ఆఫ్ డాన్లో చెప్తుంది. ఈ క్యాంటో 1లో కూడా మనకి అదే చెప్తుంది. మనమందరం కూడా సూపర్ మెన్గా మారాలి అంటే అతి మానవీయ చేతనత్వం మారటానికి కావలసినటువంటి సింబల్ అక్కడ ఉంది, సంకేతాలు అక్కడున్నాయి. ఆ సంకేతాన్ని వినండి జాగ్రత్తగా ఆ లైన్స్లో. ఆ శబ్దము చాలు, మీకు అర్థమైందా లేదా అన్నది అది వేరే విషయం. ఇట్ వాజ్ ద అవర్ బిఫోర్ ద గాడ్స్ అవేక్ అక్రాస్ ద పాత్ ఆఫ్ ద డివైన్ ఈవెంట్ ద హ్యూజ్ ఫర్బోడింగ్ మైండ్ ఆఫ్ నైట్ అలోన్ ఇన్ హర్ ఓన్లీ టెంపుల్ ఆఫ్ ఎటర్నిటీ లే స్ట్రెచ్డ్ ఇన్ మొబైల్ అపాన్ సైలెన్స్ మార్జ్ ఆల్మోస్ట్ వన్ ఫెల్ట్ ఒపేక్ ఇంపెనిట్రబుల్ ఇన్ ద సాంబర్ సింబల్ ఆఫ్ హర్ ఐలెస్ మ్యూజ్ ద ఎబిజిమ్ ఆఫ్ అన్బాడీడ్ ఇన్ ఫైనైట్ ఏ ఫ్యాదమ్లెస్ జీరో ఆక్యుపైడ్ ద వరల్డ్ ఏ పవర్ ఆఫ్ ఫాలెన్ బౌండ్లెస్ సెల్ఫ్ అవేక్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ నథింగ్నెస్ రికాలింగ్ ద టెనబ్రస్ వూంబ్ ఫ్రమ్ విచ్ ఇట్ కేమ్ టర్న్డ్ ఫ్రమ్ ద ఇన్సాల్యుబుల్ మిస్టరీ ఆఫ్ బర్త్ అండ్ ద టార్డీ ప్రాసెస్ ఆఫ్ మోర్టాలిటీ అండ్ లాంగ్డ్ టు రీచ్ ఇట్స్ ఎండ్ ఇన్ వేకెంట్ నాట్ యాజ్ ఇన్ ఎ డార్క్ బిగినింగ్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఎ మ్యూట్ ఫీచర్లెస్ సెంబ్లెన్స్ ఆఫ్ ద అన్నోన్ రిపీటింగ్ ఫర్ ఎవర్ ద అన్కాన్షియస్ యాక్ట్ ప్రొలాంగింగ్ ఫర్ ఎవర్ ద అన్సీయింగ్ విల్ క్రెడిల్డ్ ద కాస్మిక్ డ్రౌజ్ ఆఫ్ ఇగ్నోరెంట్ ఫోర్స్ హూజ్ మూడ్ క్రియేటివ్ స్లంబర్ కిండిల్స్ ద సన్స్ అండ్ క్యారీస్ అవర్ లైవ్స్ ఇన్ ఇట్స్ సోమ్నాంబులిస్ట్ వెల్. ఇది మనము కిందటిసారి చదువుకున్నాం. ఈ కిందటిసారి చదువుకున్న దాంట్లో క్లుప్తంగా మనం ఒక అవగాహనకి రావద్దాం. ఎప్పుడు మనం సావిత్రి చదువుకున్నా 3 విషయాల గురించి చదువుకుంటాం, అచేతనము, చేతనము, దివ్య చేతనము. దాన్నే సబ్ కాన్షియస్, కాన్షియస్, సూపర్ కాన్షియస్. ఈ పదాలు చూసి మనం గాభరా పడక్కర్లే, ఇవి మన ముగ్గురులోనూ ఉన్నాయి. మన ఈ 3 చేతనత్వాలు మన అందరిలోనూ ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు గబుక్కున ఎవరైనా నిన్న నువ్వు ఫలానా చోటికి వెళ్ళావా అన్నావు, చెప్పగలరు మీరు? అది ఎక్కడుంది? ఇవాళ నిన్న లేదు కదా, ఆ నిన్న ఎక్కడుంది? సబ్ కాన్షియస్లో రికార్డ్ అయ్యింది, పాస్ట్. మొన్న ఏం చేశారు? 10th క్లాస్ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు? మీరు ఎప్పుడు పుట్టారు? ఇవంతా కూడా ఎక్కడున్నాయి? ఓ డబ్బాలో పడేసాం మనం, సబ్ కాన్షియస్ అనేటటువంటి డబ్బాలో. కానీ సబ్ కాన్షియస్ అనేటటువంటి డబ్బాలో మీరు పుట్టిన దగ్గర నుంచి ఉందా, పుట్టక ముందు ఎక్కడున్నారో కూడా ఉండే ఉంటుందిగా. మనం ఈ క్షణంలో చెప్పలేకపోవచ్చు, మనకు అవగాహన రాకలేకపోవచ్చు, కానీ ఏ లోకాలలో ఉన్నాము, ఏ పితృలోకాలలో ఉన్నాము, ఏ గ్రహాలలో ఉన్నాము, ఏ లోకాలలో ఉన్నాము, అది కూడా గ్యారంటీగా అక్కడ ఉండే ఉంటుంది. అంతకుముందు ఎక్కడో మరణించి ఉంటాం, ఇంకా ముందుకు ముసలాళ్ళమై ఉంటాం ఆ జన్మలో, ఇంకా వెళ్తే ఆ జన్మకి ఇంకా ముందుకు వెళ్తాం. అలాగే ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, సృష్టి ఆది వరకు వెళ్ళిపోవచ్చు. ప్రతివాడు కూడా వెళ్ళొచ్చు. ప్రాక్టీస్ చేయాలంతే, అంతకంటే ఇంకేం లేదు. వెయిట్ లిఫ్టింగ్ ఉంది, మొదటే వెయిట్ లిఫ్టర్ని వాడు ఎత్తేటటువంటి బరువు ఎత్తమంటే ఎత్తలేడు, కానీ ఏం చేస్తాడు వాడు మెల్లిమెల్లిగా బరువుని పెంచుకుంటూ పోతాడు, చివరికి మనం చూస్తే ఆశ్చర్యపోయేటటువంటి బరువులను కూడా ఎత్తగలుగుతాడు. అంచేత ఈ సబ్ కాన్షియస్ అంటే ఏంటి, మనకి ఈ క్షణం కంటే ముందు వరకు జరిగిపోయిన ప్రతి సంఘటన రికార్డ్ అయి ఉంటుంది చేతనత్వంలో. ఇది ఎక్కడి నుంచి ఉంటుంది, సృష్టి ఆది నుంచి అంటే సృష్టికి ముందు కూడా ఏదో ఉంది, గ్యారంటీగా ఉండే ఉంటుంది. ఇది సబ్ కాన్షియస్. రెండవది ఏంటి, కాన్షియస్. ఇప్పుడు ఇది జరుగుతుంది, ఇలా చేస్తున్నాం. స్టూడెంట్స్ అయితే మార్చిలో పరీక్షలు ఉంటాయి, లేకపోతే ఏదో అమ్మాయి పెళ్లి నిశ్చయం చేసుకుని ఉంటే ఇంకో రెండు మూడు నెలలో అమ్మాయికి పెళ్లి చేయాలి, అంచేత రేపు ఏదో బంగారం కొట్టువాడి దగ్గరికి వెళ్ళాలి, వాడికి వెళ్ళాలి, లేకపోతే ఫలానా లోన్కి అప్లై చేయాలి అని ఫ్యూచర్ ప్లాన్స్ కూడా మీరు వేయగలుగుతున్నారు. చాలామంది ఋషులకు అయితే దివ్య దృష్టి ఉంది, ఋషులు అయితే భవిష్యత్తులో జరగబోయేటటువంటి సంఘటనలు చెప్తారు, మాకెక్కడుంది. మీకు ఆ శక్తే లేకపోతే మీరు ఖచ్చితంగా ఋషులు అవ్వలేరు. మళ్ళీ చెప్తున్నాను, ఆ పాయింట్ అర్థం చేసుకోండి. సావిత్రి మనకిచ్చేటటువంటి అద్భుతమైనటువంటి హోప్ ఏంటంటే, బీజ రూపంలో మీలో భవిష్యత్తును తెలుసుకునేటటువంటి గుణమే లేకపోతే ఎంత గొప్పవాడైనా మిమ్మల్ని దివ్యదృష్టి సంపన్నులు చేయలేరు. ముందు బీజాలు మీరు ఉండాలి. బీజాలు లేవని ఎందుకు అనుకుంటున్నారు, మా అమ్మాయి పెళ్ళి నేను ఫిబ్రవరి 1999లో చేస్తాను అంటున్నారు. మీరు కళ్యాణ మండపాన్ని బుక్ చేస్తున్నారు, మీ వాళ్ళందరికీ ఉత్తరాలు రాస్తున్నారు, రాసిన వాళ్ళందరూ కూడా రాదలుచుకున్న వాళ్ళు, ముఖ్యంగా లీవ్స్ పెట్టుకున్నాం మేమందరం వస్తాం అంటే మీరందరూ ఏం చేస్తున్నారు, భవిష్యత్తుని నిర్ణయించుకుంటున్నారా లేదా? మీరు నిర్ణయించుకున్నట్టే భవిష్యత్తు జరుగుతుందా లేదా? ఎక్కడో ఒకటో రెండో కేసెస్ వదిలేస్తే నిశ్చయించుకున్న తారీఖుల్లో పెళ్ళిళ్ళు అవుతున్నాయంటే మీరు మాత్రం భవిష్యత్ ద్రష్టలు కారనెవరన్నారు? మీరు భవిష్యత్ ద్రష్టలే మీరు చెప్తున్నారు కదా, మీరే భవిష్యత్తులో డేట్ ఫిక్స్ చేస్తున్నారు, రేపు నేను మీ ఇంటికి వస్తున్నాను అని ఎంత క్యాజువల్గా అనిస్తాము, కానీ రేపు నేను మీ ఇంటికి రాగలను అనే నమ్మకం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ వేర్ డిడ్ యూ గెట్ దట్ ఎనర్జీ? ఆ దమ్ ఎక్కడుంది మీకు? అంటాం కదా రేపు సినిమాకి వెళ్దాం రారా అని, వెళ్తున్నాం కదా. నాకు భవిష్యత్తు చూడటం రాదంటారు, ఎలా నమ్మమంటారు? మీకు చూడటమే రాకపోతే అది ఎలా చెప్పావు రేపు వెళ్దామని? కానీ ఏంటి, ఋషికి ఉన్నది పెద్ద చెట్టు, మీది ఉన్నది చిన్న అంకురం, కానీ అంకురం అంటూ ఉంటే ఎందుకు పెంచుకోలేము? సావిత్రి యొక్క గొప్పతనం అది, దాన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎలా చేసుకోవచ్చు. అంచేత భవిష్యత్తులో చెప్పబోయేది దివ్య జ్ఞానము అంటే ఫ్యూచర్, పాస్ట్ సబ్ కాన్షియస్. ఈ మాటలు కాస్త గుర్తుంచుకోండి అంతే, సూపర్ కాన్షియస్ రాబోయేది, సబ్ కాన్షియస్ జరిగిపోయింది. కాన్షియస్ తమాషా ఏంటంటే, ప్రజెంట్ అనేటటువంటి చేతనత్వం, ఇప్పుడు ఈ నా మాటలు మీరు వింటున్నారు, ఇది ప్రజెంట్. ఈ ప్రజెంట్ అనేటటువంటి చేతనత్వం ఉన్నదా లేదా, మాయా అనేటటువంటి పదం అది, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకునేటటువంటి మాయా, శంకరాచార్యుల వారు మాయా అని చెప్పినటువంటి మాయకి చాలా తేడాలు ఉన్నాయి. సబ్ కాన్షియస్లో జరిగిపోయిన సంఘటనలు అన్నీ ఉన్నాయి, జరిగిపోయిన సంఘటనలు మనం మార్చలేము. సూపర్ కాన్షియస్నెస్లో జరగబోయే సంఘటనలు అన్నీ ఉన్నాయి, దాన్ని కూడా మీరు మార్చలేరు. ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఎప్పుడో ఎప్పుడు భగవంతుడిలో లీనం అవ్వాల్సిందే, దట్ ఈజ్ హిస్ ఫేట్, దట్ ఈజ్ హిస్ సూపర్ కాన్షియస్ ఫేట్. ఇష్టపడి ఇవాళే వెళ్ళిపోతాడా, కొన్ని కోట్ల జన్మల తర్వాత వెళ్తాడా అన్నది వాడి ఇష్టం, అది తప్పు ఉప్పు కాదు, ప్రారంభము కాదు, అది వాడి ఇష్టం, దానికే ఉంది. లీనం మాత్రం అందరూ అవ్వాల్సిందే. సూపర్ కాన్షియస్నెస్లో భవిష్యత్తులో కూడా ప్రతి వ్యక్తి కూడా ఆ భగవత్ చేతనత్వంలో, దాన్ని ఏవైనా అనుకోండి, భగవత్ చేతనత్వం అంటారు, దివ్య చేతనత్వం అంటారు, ప్రకృతి అంటారు, యోగ విద్య అంటారు, బ్రహ్మ విద్య అంటారు, మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, పేరులో ఏం లేదు. అక్కడ కండిషన్ ఏంటంటే యూ హ్యావ్ టు గ్రో అవ్వాల్సిందే అని తెలిసినప్పుడు మీరు ఇప్పుడే గ్రో అయిపోతారా, కొన్ని కోట్ల జన్మల తర్వాత గ్రో అవుతారా? వినటానికి చాలా తమాషాగా ఉంది ఇది. కొన్ని కోట్ల జన్మలు చాలా టైం పట్టింది, ఇప్పుడే అయిపోతారు. కానీ ప్రజెంట్ అనేది మీకు అర్థమవుతే కొన్ని కోట్ల జన్మలు అన్నా ఇప్పుడే అన్నా ఒకటే అంతే చేతనత్వంలో మీకు అర్థమవుతున్నది యోగ విద్య అంటే. అది అర్థమైపోతే ఈ క్షణంలో మీరు కూడా యోగులే. కానీ అర్థం చేసుకోండి ఏమైందో. 10 నిమిషాలు తక్కువ 7 ఇప్పుడు టైం అయింది. అంటే 7:09:59 పాస్ట్ అంతేగా. ఇంకొక సెకండ్ అయింది, 7:10 అయింది. 7:10 అయిందని నేను చెప్పినప్పుడు 7 ఆ టైం చూడక్కర్లేదు, అది 10 నిమిషాలు తక్కువ 7 అది. 7:10:01 అయితే అది ఏమైంది? ఫ్యూచర్ అయింది. 9:59 పాస్ట్, 10:01 ఫ్యూచరు అనే లోపల ఇంతకి ప్రజెంట్ ఉందా లేదా? మాయా, అది మాయా. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి? అసలు ఈ గందరగోళం ఏమిటి? ఎందుకు అలా జరుగుతోంది? అదే ఈ సాధన యొక్క రహస్యం అంతా కూడా. మనం అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మాయా అంటంలో ఏది ప్రజెంట్, ఏది అసలు ఉన్నది? ఒకటే, సబ్ కాన్షియస్ ఉంది, సూపర్ కాన్షియస్ ఉంది. కానీ సబ్ కాన్షియస్, సూపర్ కాన్షియస్ అనే మాటలు దేని ఆధారంగా అంటున్నావు? ప్రజెంట్ ఆధారంగా. ప్రజెంట్ ఉంటే కదా అది పాస్ట్ అంటావు, ప్రజెంట్ ఉంటే కదా అది ఫ్యూచర్ అంటావు. కానీ ప్రజెంట్ ఉందా లేదా? ఏమో ఉందా లేదా ఏం చెప్తాం? మరి ప్రజెంటే లేకపోతే ప్రజెంట్ మీద ఆధారపడినటువంటి పాస్ట్ ఉన్నట్ట, ఫ్యూచర్ ఉన్నట్ట, అది మాయా. దట్ అవేర్నెస్, అది మీరు సావిత్రి చదివినా వస్తుంది, వేదాలు చదివినా వస్తుంది. అవగాహన కోసం మనం చేస్తున్నాం. అందుకు లక్ష్యం తెలియాలి మనకి. మీరు ఉపవాసాలు చేసినా, మంత్రాలు ఉచ్చారణ చేసుకున్నా, ఒక గురువు యొక్క అనుగ్రహం కోసం ప్రాకులాడినా, దేవాలయాలకు వెళ్ళినా, ఇది లక్ష్యం అవ్వాలి. కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో ఐఆమ్ టైమ్. కాలం అంటే నేనే. ఆ కాలం ఉందా లేదా? మీరనుకున్నట్టు లేదు. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, జరిగిపోయినది, జరుగుచున్నది, జరగబోయేది అని మనం 3 భాగాలుగా చేస్తాం. ఈ 3 భాగాలుగా నిజంగా కాలం లేదు. మన సౌలభ్యం కోసం మనం ఏర్పరచుకున్నాం, ఇరుక్కుపోయాం. మనం ఏర్పరచుకున్న దాంట్లో మనం ఎలా ఇరుక్కుపోతాం? డబ్బు ఎవరు కనిపెట్టారు? ప్రకృతి ఏం కనిపెట్టలే. రూపాయి నోట్లు ప్రకృతి అచ్చువేసిందా? మనం అచ్చువేసుకున్నాం. ఇప్పుడు దేనికి ఇరుక్కుపోయాం? ఆ రూపాయి నోట్లు లేకపోతే మన పని జరగదు. మనం అనుకున్న దాంట్లోనే మనం ఇరుక్కుపోయాం. కాలము అంచేత ది ఎంటైర్ ప్రాసెస్, ఈ మొత్తము ఆధ్యాత్మికత కేవలము మనస్సుకి సంబంధించినదే అన్నది మీరు మర్చిపోకండి. ముఖ్యంగా సావిత్రి జరుగుతున్నప్పుడు. మిగతా వాటిలో కర్మకాండ ఉంది, సావిత్రిలో కర్మకాండ లేదు. అందుకే అది భవిష్యత్తులో ఉపయోగపడేటటువంటి జ్ఞానము అంటుంది చాలా చోట్ల మదర్. ఎందుకంటే కర్మకాండ లేకుండా ఒక పని చేయటం అనేది మనకి తెలియదు. కానీ మనస్సుతోనే పని చేయగలగటం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధనా విధానము ఇంటెగ్రల్ యోగా అనేటటువంటి పేరుతో అరవిందో మనకి అందించాడు. ఆ అందించినటువంటి దాంట్లో కొన్ని పదాలు మనం జాగ్రత్తగా గుర్తు చేసుకుందాం అని చెప్పుకున్నాను కదా. ఇట్ వాజ్ ద అవర్ బిఫోర్ ద గాడ్స్ అవేక్, దేవతలు నిద్ర లేచే ముందు కాలం ఆసన్నమైనది. ప్రతిరోజు రాత్రి మనం నిద్రపోతాం, గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం. అప్పుడు టైము ఉన్నదా పడుకున్నవాడికి? గడియారం ముళ్ళు తిరుగుతూనే ఉంటుంది, అది వేరే విషయం. పడుకున్నవాడికి టైం సెన్స్ లేదు, టైం లేదు. ఆ టైమ్లెస్నెస్లో దేవతలు ఉంటారు, కాలానికి అతీతంగా ఉంటారు దేవతలు. ఒక విశేషమైనటువంటి పరిస్థితులలో సావిత్రి యోగా ఇందులో చదువుతున్నప్పుడు ఆ విశేషమైనటువంటి పరిస్థితులు ఏంటో మనం తెలుసుకుందాం. విశేషమైనటువంటి పరిస్థితుల్లో దేవతలకి ఎందుకో నిద్ర లేపాలి అనిపిస్తుంది మిమ్మల్ని. పడుకున్నవాడిని వాళ్ళు లేపుతారు, వాళ్ళు లేపకపోతే మనం లేవలేము. మనంతట మనం లేస్తున్నాం అనుకుంటాం, కరెక్టా? మనకి ఎంత భయం, అలారం ఎందుకు పెట్టుకుంటాం మనంతట మనం లేవగలిగితే? కానీ అలారం లేపుతుంది. ఇంచేత నాదబ్రహ్మ, శబ్దబ్రహ్మ, సౌండ్ కూడా దేవతాస్వరూపమే కదా. అంచేత సౌండ్ మనని నిద్ర లేపగలుగుతుంది. కానీ ఒకవేళ సౌండ్ లేపగలిగితే మనకి డౌటే. 3:30 ట్రైన్ పట్టుకోవాలి అంటే అలారం మోక్కపోతే గ్యారంటీగా ట్రైన్ మిస్ అయిపోతాం. మిగతా వాళ్ళ సంగతి తెలియదు, కానీ నా సంగతి నాకు తెలుసు, గ్యారంటీగా లేవలేను, అలారము అవడం లేపాలి మంది కదా. ఇట్ వాజ్ ద అవర్ బిఫోర్ ద గాడ్స్ అవేక్. ఆ పరిస్థితి. కానీ ద సింబల్ ఆఫ్ డాన్లో మీ గురించి నా గురించి చెప్పటంలే. ప్రకృతి సృష్టి ఆదిలో విష్ణు యొక్క నాభి నుంచి బ్రహ్మ ఉత్పత్తి కానక్క ముందు స్థితి గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ కల్ప ఆదిలో బ్రహ్మ యొక్క పుట్టు గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు కొంచెం ఊహించండి ఆ స్థితిని. నారాయణుడు వటవృక్షం మీద పడుకుని ఉన్నాడు, అదే కదా మనం చూసేది. బొడ్డులోంచి బ్రహ్మ ఉత్పత్తి అయ్యాడు. సృష్టి చేయాలి, ఏముంది అక్కడ సృష్టి చేయటానికి? ఓ సుత్తో, ఓ మేకో, ఓ కత్తో, ఓ పదార్థమో, ఓ మట్టో, ఓ మెట్టలో ఏదైనా ఉంటే సృష్టి చేస్తాడు. ఏమీ లేదు సృష్టి ఆదిలో, అంతేగా. ఏకమేవ అగ్రే ఆసీత్, వాడొక్కడే ఉన్నాడు ఆ సృష్టికర్త. మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, మనం మాత్రం దాన్ని ప్రస్తుతం మనకి అలవాటైనటువంటి సింబాలిజంలో బ్రహ్మాండం, క్రియేటివ్ పవర్. ఇప్పుడు లేపాలి నిద్ర, ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టుకోవాలి అంటే మొట్టమొదటి మీరు ఏం చేస్తారు? మేస్త్రిని పిలిచి ఇటుకలు తొలించేసి సిమెంట్ అక్కడ పెట్టేసి తవ్వేవాళ్ళని పిలిపించి అంతా చేసి తవ్వేయండరా, ఇల్లు కట్టేయండరా అన్నారు అనుకోండి, వాళ్ళు ఏం కడతారు? కట్టాలంటే ముందు ఏం చేయాలి? మీరు వాళ్ళకి ఏదైనా చెప్పాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తవ్వునాయన, ఇంత లోతు తవ్వునాయన అని చెప్తే వాళ్ళు చేస్తారు. కానీ అదేమీ చెప్పకుండా నేను ఇల్లు కట్టాలనుకుంటున్నాను చెప్తూ ఉంటాడు. సినిమాలో వాడు తీసుకొచ్చి మా ఏంటి టికెట్ ఎక్కడికి ఇస్తాడు వాడు? మీరు స్పష్టంగా చెప్పాలి. ఆ స్పష్టతనే దేవత్వము అంటాం. దేవత్వము అంటే నాలెడ్జ్. ఇట్ వాజ్ ద అవర్ బిఫోర్ ద గాడ్స్ అవేక్. దేవత్వము రాకముందు సృష్టి ఆదిలో. ఇంకా సృష్టి ఆదిలో ఏముంది? ద హ్యూజ్ ఫర్బోడింగ్ మైండ్ ఆఫ్ నైట్, మనస్సు యొక్క నిశ, మనస్సు యొక్క రాత్రి. ఆ ఏకాంతంలో పడుకునింది రాత్రి కారు చీకటిలో. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి పదార్థము ఎక్కడున్నావు అక్కడే ఉంటాయి. ఇప్పుడు చీకటి, ఇదంతా చీకటి చేసాం అనుకోండి, మైక్ అక్కడే ఉంటుంది, మీరు అక్కడే ఉంటారు, అందరూ అక్కడే ఉంటారు, కానీ ఎవరు ఎవరికి కనిపించరు. వెలుగు వచ్చింది, అందరూ కనిపిస్తారు. ఇంచేత చీకటి, కారు చీకటి అంటే ఏంటి? వెలుగు లేనటువంటి చీకటి. ఆ వెలుగు ఏంటో తర్వాత అర్థం చేసుకుందాం మనం. ఏ ఫ్యాథమ్లెస్ జీరో ఆక్యుపైడ్ ద వరల్డ్. ఫ్యాథమ్లెస్ జీరో, జీరో అంటే శూన్యము, అగాధము. ఫ్యాథమ్లెస్ అంతు తెలియనటువంటి అగాధము. నిద్రపోయారు మీరు, నిద్ర పడుతూ పడుతూ మాగన్నుగా ఉంది, మీకు తెలుస్తుంది బయట ఏదో జరుగుతుందని. మీరు లోపల గడిపోతున్నారు నిద్రలోకి. నిద్రలోకి వెళ్ళిపోయాక ఎంత లోతుకి వెళ్ళారు మీరు? అంటే ఆ లోతు అనేది మీకు అర్థమవుతుంది కదా, నేను ఈ లోతు గురించి మాట్లాడటంలే, ఆ నిద్ర యొక్క డెప్త్. ఫ్యాథమ్లెస్ జీరో నిద్ర. దుర్గా సప్తశతిలో నిద్రా సూక్తము, రాత్రి సూక్తం అనే పేరుతో స్తుతిస్తాడు బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు యొక్క నిద్రను లేపటానికి. ఫ్యాథమ్లెస్ జీరో. అంచేత అరవిందో ఇక్కడ పెట్టినటువంటి ప్రతిదీ కూడా మన భారతీయ సంస్కృతిలో ఇంకో విధంగా ఎక్స్ప్రెస్ చేసినటువంటి వాటికి అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ పదాలు వాడగలిగాడు. ఇంచేత ఫ్యాథమ్లెస్ జీరో అంటే ఏంటన్నమాట? రాత్రిలో మీరు ఉన్నటువంటి చేతనత్వము. ఏమవుతుంది అక్కడ? బిట్వీన్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ నథింగ్నెస్. ఈ ఫస్ట్ నథింగ్నెస్ ఏంటి, లాస్ట్ నథింగ్నెస్ ఏంటి? అర్ధరహితమైనటువంటి మాటలుగా అనిపిస్తాయి. నథింగ్నెస్ అంటే ఏమీ లేదు అని. ఏమీ లేని దాంట్లో మొదటి ఏమీ లేదు, తర్వాత రెండు ఏమీ లేదు. ద బిగ్గర్ హాఫ్ అండ్ ద స్మాలర్ హాఫ్ అంటాడు చాలాసార్లు. నేను ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతాను, హాఫ్ అంటే అర్థం ఏంటి, సగం, పెద్ద సగం ఏంటి, చిన్న సగం ఏంటి, ఇంకా ఉంటే రెండు సమానంగానే ఉంటాయి, అంతే తప్ప బిగ్గర్ హాఫ్ అనకూడదు, కానీ అంటూ ఉంటాం చాలాసార్లు ఆ మాట వాడతాం మనం. అలాగే ఇక్కడ ద ఫస్ట్ అండ్ లాస్ట్ నథింగ్నెస్. నిద్రపోతున్నటువంటి నువ్వు శూన్యంలోకి వెళ్ళావు, పడుకున్నాం 10 గంటలకు, ఎప్పుడు నిద్ర పట్టేసింది మీకు, పదింపావు ఎంతో అయింది, నిద్రపోయారు మీరు. ఎవరో వచ్చి మీ స్నేహితుడు వచ్చి పిలిస్తే నాయన నిద్రపోయాడు అంటారు. మార్నింగ్ వాక్ కోసం రమ్మన్నాడు మిమ్మల్ని, రాత్రి మీద గుర్తు చేయటానికి వచ్చారు వాడి దగ్గరికి. వాడు నిద్రపోయాడు. సరేనండి పొద్దున్న వస్తానంటారు. పొద్దున్న వచ్చినా వాడు నిద్రపోతూనే ఉన్నాడు. మీరు నిద్ర లేపుతారు. రాత్రి మీరు వాడిని చెప్పటానికి వచ్చినప్పుడు వాడు నిద్రలోనే ఉన్నాడు, నథింగ్ లెస్లోనే ఉన్నాడు. పొద్దున్న మార్నింగ్ వాక్కి వాడిని లేపటానికి వచ్చినప్పుడు లేపటానికి ముందు కూడా వాడు ఎందులో ఉన్నాడు? నథింగ్ లెస్లోనే ఉన్నాడు. కానీ ఆ నథింగ్ లెస్లో తేడా ఉంది. ఇది ఫస్ట్ నథింగ్నెస్, అది లాస్ట్ నథింగ్నెస్. ఒక దాంట్లో వీడు అలసి సొలిసి పడిపోయాడు. లాస్ట్ నథింగ్ లెస్లో ఏమవుతున్నాడు వాడు? రీఛార్జ్ అయ్యాడు వాడు. అలసట పోయింది వాడిది. మళ్ళీ యుద్ధం చేయడానికి రెడీ, మళ్ళా జీవితాన్ని ఎదుర్కోవడానికి రెడీ అని చేత ఫస్ట్ నథింగ్నెస్లో అలసిపోయాడు. లాస్ట్ నథింగ్నెస్లో వాడు మళ్ళా రెడీ అయ్యాడు అని చేత ఫస్ట్ నథింగ్నెస్, లాస్ట్ నథింగ్నెస్. మీరు ఈ పదాన్ని బాగా బాగా రిపీట్ చేసుకోండి. ఇవన్నీ రిపీట్ అవుతాయి. ఇంకా ఇందుకోసం అని ఇది మనం రిపీటెడ్గా చెప్పుకుంటున్నాం. దేని గురించి మనం చెప్పుకుంటున్నాం? సబ్ కాన్షియస్, సూపర్ కాన్షియస్, కాన్షియస్. కానీ యాక్చువల్గా కాన్షియస్ అనే పదానికి అర్థం లేదు, ప్రజెంట్ అనే పదానికి అర్థం లేదు. ప్రజెంట్ అనే పదానికే అర్థం లేకపోతే సబ్ కాన్షియస్కి అర్థం లేదు, సూపర్ కాన్షియస్కి అర్థం లేదు. ఈ అర్ధరహిత స్థితిని కరెక్ట్ చేయడానికి ఇంకో మాట వాడారు, శాశ్వతము. ఇంకో మాట ఇంగ్లీష్లో వాడతాం, ఎటర్నల్ నౌ. ద ఎటర్నల్ ప్రే ఉన్నదే ఇదే. అంచేత ఈ పదాలు మీకు చాలా ఫ్రీక్వెంట్గా వాడకపోతే కష్టాల్లో పడతారు మీరు. అలాగే గాడ్స్ ఎవేక్, దేవతలు నిద్రలేస్తారు అంటే ఏంటి? చేతనత్వము, పదార్థాన్ని గుర్తించేటటువంటి పరిస్థితి. నిద్రపోయినటువంటి వాడు పక్క నుంచి పాము వెళ్ళిపోతూ ఉంటే వాడికి ఏం భయం ఉండదు. కానీ మెలకుగా ఉన్నవాడికి పాము కనిపించకపోయినా వాడు పాము అన్నాడు అనుకోండి, ఫినిష్ వీడు, గెంతుతాడు. అది తేడా. గాడ్స్ అవేక్ అంటే దట్ అవేర్నెస్, ఏం జరుగుతుందో అనేది యొక్క ఎరుక, దాన్ని గాడ్ అంటాం. ఫస్ట్ నథింగ్నెస్, మృత్యువు, చనిపోయాడు. సెకండ్ నథింగ్నెస్, పుట్టక ముందు స్థితి, తల్లి గర్భంలో ఉన్నాడు వాడు, ఇంకా వాడు బయటకు రాపోతున్నాడు. కల్పాంతం అయిపోయింది, మొత్తం సృష్టి లీనం అయిపోయింది. 3×10^15 అంటే 3 పక్కన 15 సున్నాలు పెడితే ఎంత సంఖ్య వస్తుందో, అన్ని సంవత్సరాలు ఒక కల్పానికి టైం పడుతుందని చెప్పాను. ఎన్ని కోట్ల కోట్ల కోట్లు లెక్క వేసి చూసుకోండి. అన్ని కోట్ల సంవత్సరాలు మళ్ళీ నిద్రపోతాడు బ్రహ్మ. అంచేత మనం బ్రహ్మ కంటే చాలా యాక్టివ్. అంచేత మిమ్మల్ని ఎవరైనా అంటే మీరు చాలా లేజీగా ఉన్నారు, ఎప్పుడూ నిద్రపోతూ ఉంటాం అంటే మీరు చెప్పండి, మనం సృష్టించిన బ్రహ్మ లక్షణాలే ఉన్నాయి. బ్రహ్మ 3×10^15 సంవత్సరాలు నిద్రపోతాడు. వాడితో పోలిస్తే అసలు నేను నిద్రపోతున్నానంటే ఐఎమ్ వెరీ యాక్టివ్ అని మీరు చెప్పుకోవచ్చు. ఆ యాక్టివ్నెస్లో, ఫస్ట్ అండ్ లాస్ట్ నథింగ్నెస్లో, ద క్రియేటివ్ స్లంబర్ కిండిల్స్ ద సన్స్. క్రియేటివ్ స్లంబర్ ఇంకో పదం, మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నిద్ర ఎప్పుడూ నిర్మాణాత్మకమైనదే, అది మీరు ఎప్పుడూ అండర్లైన్ చేసుకోండి. నిద్ర ఎప్పుడూ నిర్మాణాత్మకమైంది. అందుకే ఎంత డబ్బు ఉన్నా ఏమున్నా నిద్ర లేకపోతే ఫినిష్ వీడు, పిచ్చెక్కుతుంది. ఇంకా నిద్ర కోసం వాడు ఏదైనా చేయగలడు. వాడు ముందు డబ్బు సంపాదించుకోవటం, నిద్రను వదులుకుంటాడు, అది వేరే విషయం. కానీ ఒకసారి డబ్బు సంపాదించాక ఇంకా నిద్ర కావాలి వాడికి, నిద్ర రాదు. ఇంకా డాక్టర్లు చుట్టూ తిరుగుతూ ఉంటాడు వాడు. అంచేత క్రియేటివ్ స్లంబర్, ఎందుకు నిద్ర మీద మీకు ఆ యావ ఉంది అంటే, ఎవరికైనా పిచ్చెక్కించాలి అంటే 4 రోజులు వాడిని నిద్రపోనివ్వకుండా చేస్తే చాలు, గ్యారంటీ పిచ్చెక్కుతుంది. కావాలంటే మీరు చేసి చూసుకోండి. ఎటు వచ్చి మీకు గ్యారంటీ ఏంటంటే పిచ్చెక్కదు, ఇంచేంటే ఈ లోపల నిద్ర వచ్చేస్తుంది. ఎవరినైనా గందరగోళం చేయాలంటే పడుకునివ్వకుండా ఉంటే చాలు వాళ్ళని. కావాలంటే మీరు చూడండి, ఇవాళ రాత్రి మీకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయి ఉంటారు, చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు, అరే ఇవాళ రాత్రి అలా మాట్లాడుకుందాం అనుకుని నిర్ణయించుకుంటారు వాళ్ళు. మాట్లాడుకుని వీడు అలసి వస్తాడు, ఇంకా వాడు అడుగుతూ ఉంటాడు, ఏం రా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని వీడు నిద్రపోతాడు. క్రియేటివ్ స్లంబర్, నిద్ర యొక్క నిర్మాణాత్మకత అర్థం చేసుకోవాలి. కనుకనే మన సాధనలన్నీ రాత్రి సాధనలే. కానీ నాకు ఇప్పటికీ చాలాసార్లు అర్థం కాదు, నవరాత్రులు అని చెప్తాం, సాధనంతా పగలు చేస్తాం, రాత్రిళ్ళు పడుకుంటాం. కొన్ని భగవద్గీతలో ఏమైనా చెప్పాడా అని చూస్తే, యానిషా సర్వభూతేషు తస్యాం జాగ్రత్తి సంయమి. రాత్రి సాధన చేయాలి అంటే మెలుకుని సాధన చేయమని కాదు, జాగ్రత్త. మెలకుగా ఉంటే మీరు కాన్షియస్లోనే ఉన్నారు, మీరు నిద్రలో ఎక్కడున్నారు? నిద్రని సాధనగా మార్చాలి. మీరు నిద్రపోకూడదు. చాలామంది నాతో ఏం చెప్పారంటే, మాకు ఈసారి నవరాత్రులు మాకు అర్థమైపోయింది మాస్టర్, మీరు చెప్పారు రాత్రల్లా సాధన చేస్తూనే ఉన్నాం, పొగలు నిద్రపోయారు అది వేరే విషయం అది. కానీ మీరు రాత్రల్లా సాధన చేయాల్సింది ఈ కర్మకాండ కాదు, క్రియేటివ్ స్లంబర్. ఏం చేసిందట క్రియేటివ్ స్లంబర్? సూర్యుడిని నిర్మాణం చేసిందిట. సూర్యులతో మీరు సమానంగా ఎదగాలి అంటే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ వన్ విత్ సన్, ఆ సోలార్ ఎనర్జీ యొక్క గొప్పతనాన్ని మీరు అర్థం చేసుకోవాలి అంటే నిద్రని క్రియేటివ్గా మార్చుకోవటం నేర్చుకోవాలి. మొత్తం యోగ సాధన అదే. అందుకే ఆధ్యాత్మిక జగత్తులో ఒక అద్భుతమైనటువంటి పుస్తకం గురుదేవులు రాశారు. అంత అద్భుతమైనటువంటి పుస్తకం నేను చదవలేను, నా గురుదేవులు అని కాదు నేను చెప్పేది. అది ఏంటంటే ఆ ఆధ్యాత్మిక ఆయన బయోగ్రఫీలో చమత్కారాల గురించి ఇలా జరిగింది అలా జరిగింది అని ఏం లే, ఆయన ఎలా ఆ సాధనలు చేశాడు, ఆ సాధనలు చేయటం వల్ల ఆయన అంత గొప్పగా ఎలా ఎదిగాడో, ఎందుకు రాశాడు అంటే మీరు అంత గొప్పగా అవ్వచ్చని. అందులో ఆయన గురుదేవులతో ఎలా పరిచయం అయిందో చెప్తాడు. గాయత్రి మంత్ర జపం చేస్తున్నట్టు ఆయన, ఆయన 8వ ఏటో ఎప్పుడో గాయత్రి మంత్ర దీక్ష మదన్ మోహన్ మాలవ్య దగ్గర తీసుకున్నారట. ఆయన 16వ ఏట ఆయన గురువు యొక్క దర్శనం అయింది యోగ నిద్రలో. అందుకని చెప్పేది ఇక్కడ క్రియేటివ్ స్లంబర్ అంటే ఏంటని. క్రియేటివ్ స్లంబర్ మీ నిద్రని యోగంగా మార్చగలిగితే, మీరు నిద్రపోతూనే ఉంటారు, సాధనలు జరుగుతూ ఉంటాయి, అప్పుడు సౌభాగ్య సూర్యోదయము. గురుదేవులు వాడిన మాటే అది, సౌభాగ్య సూర్యోదయం. ఇక్కడ కూడా రాసింది ఏంటి, ద సింబల్ డాన్. మాటలు మార్చలేరు, ఆధ్యాత్మికత ఎవడు చెప్పినా ఏ విధంగా చెప్పినా అదే మాటలు వాడతాడు. ఈయన ఇంగ్లీష్లో చెప్పాడు, ఆయన తెలుగులో చెప్పాడు, లేకపోతే హిందీలో చెప్పాడు. సౌభాగ్య సూర్యోదయం జరిగింది, నా గురువుని నేను దర్శించుకోగలిగాను యోగ నిద్రలో. ఆ యోగ నిద్రలో ఇంకా ఏం జరిగింది, అండ్ క్యారీస్ అవర్ లైవ్స్ ఇన్ ఇట్స్ సోమ్నాంబ్యులిస్ట్ విల్. ఇది అర్థం చేసుకోండి. ఇంక ఇక్కడ నుంచి ఇవాళ మనం చెప్పుకునేది స్టార్ట్ అవుతుంది. సోమ్నాంబులిజం అనేది ఒక రోగం. ఏంటి రోగం? నిద్రలో లేచి నడవటం. నిద్రలో వాడు లేచి నడుస్తాడు, వాడు వచ్చి పడుకుంటాడు. వాడు వాడు ఏం చేశాడో వాడు అడిగితే వాడు చెప్పలేడు, వాడు ఇగ్నోరెంట్. అలాగే మనం ఏ పని ఎందుకు చేస్తున్నామో మనకే తెలియదు. మెలకుగా ఉన్నాం మనం, చాలా పనులు చేసేస్తున్నాం మనం. మామూలు పనులు కాదు, మహామహా యుద్ధాలు జరిగిపోతూ ఉంటాయి, వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక జగత్తు యొక్క తెలిసినటువంటి వ్యక్తులు ఏం చెప్తారు అంటే, నిద్రలో జరుగుతున్నాయి తప్ప మీరేమీ ఎరుకలో చేయటం లేదు. ఆ ఎరుక నిద్ర ఎలా జరుగుతుందో ఇవాళ సావిత్రిలో మనకి ఏవైనా పాయింట్స్ దొరుకుతాయేమో చూద్దాం. స్టార్ట్ చేద్దాం ఇవాళ. ఎథాట్ ద వెయిన్ ఎనార్మస్ ట్రాన్స్ ఆఫ్ స్పేస్ ఇట్స్ ఫార్మ్లెస్ స్టూపర్ వితౌట్ మైండ్ ఆర్ లైఫ్ ఏ షాడో స్పిన్నింగ్ త్రూ ఏ సోల్లెస్ వాయిడ్ thrown back once more into unthinking dreams. Earth, wheeled abandoned in the hollows, gulfs, forgetful of her spirit and her fate. Srushti adi gurinchi manam cheptunnam ani cheppukunnam kada. Prithvi kuda nidrapoyindi, prithvi kuda line chendipoyindi. Line chendipothe em jarugutundi? Earth, prithvi, wheeled abandoned in the hollow gulfs, forgetful of her spirit and her fate. ఏం జరగబోతోందో, ఏమి అవుతోందో అన్నీ మర్చిపోయింది, లయం అయిపోయింది, శూన్యంలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఊరుకుందా? ఏం జరిగింది అక్కడ? Athwart the vain enormous trance of space, ఆకాశము అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయిందిట. లయం అయిపోతే మిగిలేదు ఏంటి? ఆకాశమే. మీరు లయం ఎక్కడవుతున్నారు? నిద్రపోయారు. మీరు ఏం మిగిలింది మనకి, ఎక్కడ మిగిలింది, దాని గురించి మీరు ఆలోచించుకుంటూ వెళ్ళండి. ఈ లోపల మిగతా లైన్స్ చూడండి. ద ఇంపాసివ్ స్కైస్ వర్ న్యూట్రల్ ఎంటీ స్టిల్. ద ఇంపాసివ్ అంటే సుఖానికి కానీ దుఃఖానికి కానీ ద్వంద్వాలకి అతీతంగా కదలడం అనమాట. ఇమ్మొబైల్, ఇంపాసివ్. ద ఇంపాసివ్ స్కైస్, ఆ ఆకాశము తూష్ణంగా ఉంది. తూష్ణీయం అంటే మౌనంగా ఉంది, సైలెంట్గా ఉంది, అందులో ఏ విధమైనటువంటి గమనము లేదు. న్యూట్రల్ ఎంటీ స్టిల్, న్యూట్రల్ ఉదాసీన, ఉదాసీనంగా ఉంది. మంచి జరిగిందా? ఓకే. చెడు జరిగిందా? ఓకే. ఎంటీ, శూన్యంగా ఉంది. స్టిల్, కదలిక లేకుండా ఉంది. జగత్, అంటే ఏంటో తెలుసా? అసలు ఆ పదానికి అర్థం జగత్, ప్రపంచం. ఏంటి జా అంటే పుట్టడం, గతి, మూమెంట్లోంచి పుట్టింది. బీ స్టిల్ అండ్ నో దట్ యు ఆర్ గాడ్, క్రైస్ట్ అంటాడు. నువ్వు కదలకుండా ఉండు, స్థిరంగా ఉండు, నువ్వు భగవంతుడివే అని నీకు అర్థమవుతుంది. కదలిక వల్ల మనం సరోవరం దగ్గరికి వెళ్తాం, నీళ్ళల్లో కదలిక ఏమీ లేదు, మీ బొమ్మ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక చిన్న రాయిముక పడైన దాంట్లో మీ బొమ్మ మీకు కనిపించదు, కదిలిపోతూ ఉంటుంది. అలాగే మనలో ఆలోచనా తరంగాలు ఉన్నాయి కనుక మనలో ఉన్నటువంటి భగవతత్వం మనకి అర్థం కావటంలే. అంచేత నువ్వు ఏ ఆలోచనారహిత స్థితిలోనూ, అంటే ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా ఉన్నటువంటి స్థితిని నువ్వు నీ అంతటా నువ్వు సంపాదించుకోగలిగితే, ఈ మూడు లక్షణాలు ఏంటి? న్యూట్రల్, ఎంటీ, స్టిల్. బాహ్య జగత్తులో ఎలా ఉంటావు నువ్వు? న్యూట్రల్. సమశత్రౌచ మిత్రే తదా మానాపమానయో, భగవద్గీతలో మనం చదువుకున్నాం కదా, అది ఇక్కడ చెప్తున్నాడు. న్యూట్రల్. తర్వాత ఏమవ్వాలి? ఎంటీ, ఖాళీగా ఉండాలి. బుద్ధ భగవాను దగ్గరికి వచ్చి ఒకడు 3 గంటల సేపు తిట్టట వింటూ ఉన్నాడు. ఏమయ్యా, నువ్వు నాకు ఏదైనా ఒక వస్తువు ఇచ్చావు, నేను తీసుకోను అనుకో, ఆ వస్తువు ఎక్కడికి వెళ్తుంది అన్నాడు. ఏముంది, నా దగ్గరే ఉండిపోతుంది అన్నాడు. ఇప్పుడు నువ్వు నన్ను తిట్టావే, అవన్నీ నేను తీసుకోలేదన్నాడు. ఏమైంది, ఆ తిట్లన్నీ ఎక్కడ పోయాయి? ఆ మానసిక స్థితి శూన్యము ఉండగలగాలి, ఆ స్థితిలో ఉండొచ్చు, అదేం పెద్ద కష్టం కాదు, ఇట్ ఈస్ జస్ట్ ఏ ప్రాక్టీస్. స్టిల్, ఎంత స్పీడ్గా చక్రం తిరుగుతున్నా ఆ సెంట్రల్ పాయింట్ ఉంటుంది, దాన్ని ఏమంటుంది, దాన్ని యాక్సిస్, అది కదలదు, స్థిరంగా ఉంటుంది. అది కదలకుండా ఉంటుంది కనుకే చక్రం అంత స్పీడ్గా తిరగగలుగుతుంది కదా. ఈ మూడు గుణాలు ఏంటా? మూడు గుణాలు, ద ఇంపాసివ్ స్కైస్ వర్ న్యూట్రల్, ఎంటీ, స్టిల్, దెన్ సంథింగ్ ఇన్ ద ఇన్స్క్రూటబుల్ డార్క్నెస్ థర్డ్ సంథింగ్, ఏదో ఇన్స్క్రూటబుల్ అనిర్వచనీయమైన. రాత్రి మీరు నిద్రపోయారు, ఎలా లేచారు? దాహం వేసింది, లేస్తారు, పాస్కి వెళ్ళాలి, లేస్తారు, ఎవరైనా పిలిస్తే లేస్తారు. కానీ పక్క నుంచి రైలు వెళ్ళిపోతూ ఉంటే కండిషన్ ఏంటంటే, వాళ్ళ ఇల్లు రైల్వే లైన్ పక్కన ఉన్నవాళ్ళు అవుతే, లేని వాళ్ళు వాళ్ళ ఇంటికి గెస్ట్గా వచ్చారనుకో, వాళ్ళకి పాప నిద్రపట్టదు. ఏమైంది అక్కడ అలవాటు? రైల్వే సౌండ్కి వాళ్ళు అలవాటు పడిపోయారు, వాళ్ళు ఇంకా నిద్రలేవారు, వాళ్ళకి అలవాటు అయిపోయింది అంతే, అది వస్తే అలా ఉంటుంది. కానీ ఎవడైనా పేరు పెట్టి లేపితే లేచిపోతారు. ఈ లేచిపోవటానికి కారణం ఏంటైనా మీరు ఎప్పుడైనా ఊహించారా ఏమవుతుందో మీలో? దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు అరవిందో ఇక్కడ. దెన్ సంథింగ్ ఇన్ ద ఇన్స్క్రూటబుల్ డార్క్నెస్ థర్డ్, ఆ చీకటిలో, ఆ నిశలో, యా దేవీ సర్వభూతేషు నిద్రా రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ నిద్రలో ఏదో ఒక కదలిక, జ గతి, గతితో పుట్టినది ఏదో కదలిక వచ్చిందిట. ఏ నేమ్లెస్ మూమెంట్, పేరు చెప్పలేనటువంటి ఒక కదలిక. యాన్ అన్థాట్ ఐడియా, మీరు ఆలోచించినటువంటి ఐడియా. అది ఎలా సంభవం? మీరు ఎప్పుడైనా చూడండి, కాస్త జాగ్రత్తగా కనుక మీరు అబ్జర్వ్ చేస్తుంటే, మనం డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఏదైనా ఒక విషయాన్ని ఇంకోళ్ళకి తెలియటానికి చెప్పడానికి మనం ప్రయత్నించినప్పుడు మీరు ఊహించినటువంటి ఐడియాస్ మీకు వస్తాయి. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. చాలాసార్లు ఒక విషయాన్ని ఇంకోళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి అనే ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులకి మాత్రము ఈ అనుభూతి గ్యారంటీగా వస్తుంది. వాడికి తెలిసినవే వాడికి చెప్పగలడు కదా, తెలియంది చెప్పలేడు కదా. కానీ వాడు అక్కడ కూర్చుని యాజ్ ఏ టీచర్, ముఖ్యంగా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా ఫ్రీగా అనుభవంలోకి వస్తుంది. వాడు అనుకోని ఉదాహరణలు చాలా అద్భుతంగా యాప్ట్గా పడుతూ ఉంటాయి. వాడు ముందేదో అనుకుంటాడు చెప్పటానికి, అక్కడికి వెళ్ళేసరికి చెప్పదలుచుకున్నది మాత్రం చెప్పడు. యాన్ అన్థాట్ ఐడియా, వాడు ఊహించినటువంటి ఒక ఆలోచన కదిలింది. అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి, అన్ని ఆలోచనలు రూపుదాల్చవు. ఒక ఆలోచన రూపుదాల్చటానికి కావలసినటువంటి లక్షణాలు తర్వాత మంత్రంలో వస్తున్నాయి. ఇన్సిస్టెంట్, ఇన్సిస్టెంట్ అంటే ఇది జరిగితే కానీ నేను ఒప్పుకోను, ఇది నెరవేరితే కానీ నేను నిద్రపోను. ఇన్సిస్టెంట్ కామ డిస్సాటిస్ఫైడ్, అది జరిగితే కానీ తృప్తి లేదు, కానీ వితౌట్ ఎనీ ఎయిమ్, దానికి లక్ష్యం కూడా లేదు. లక్ష్యం లేకుండా చేసేటటువంటి పనులకి మనం పెట్టుకున్న పేరేంటి? మన జీవితాలలో మనం కూడా చాలా పనులు చేస్తూ ఉంటాం లక్ష్యం లేకుండా. పోలీసు దొంగ ఆట ఆడుకుంటున్నారు పిల్లలు. దొంగడు వెనక పోలీసు పరిగెడుతున్నాడు. ఈ లోపల అమ్మ పిలుస్తున్నారు, రే భోజనానికి రారా. పోలీసు దొంగ ఇద్దరు వాడి రోల్స్ మర్చిపోతారు. అదే నిజంగా పోలీసు అనకాతలు పరిగెడుతున్నాడు అనుకోండి, ఒక దొంగ పోలీసు అనకాతలు ఏమో ఇప్పుడు అలాగే జరుగుతుందేమోనండి. అంటే నిజంగా ఒక దొంగ అనకాతలో పోలీసు పరిగెడుతున్నాడు అనుకోండి, మీరు పిలిచారనుకోండి, వాడు వెనక్కి తిరిగి వస్తే ఆటలో వెనక్కి తిరగలం. ఎక్కడైనా నిత్య జీవితంలో బాధ్యతలో మనం వెనక్కి తిరగలేము. కానీ మహాత్ములు ఏం చెప్తున్నారు, ఈ ప్రపంచంలో ఈ సృష్టి అంతా కూడా ఒక లీలే, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేసుకోవచ్చు. లీల అంటే అర్థం అది. లీల అంటే ఇది ఆటని కాదు, ఆట మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపచ్చు, పనులు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపలేరు కదా, అర్థమైంది అది. అంచేత అక్కడ ఇన్సిస్టెంట్, డిస్సాటిస్ఫైడ్, వితౌట్ ఎనీ. ఈ సృష్టికి నువ్వు నేను ఏదో లక్ష్యం ఉందనుకుంటున్నావు, ఈ సృష్టికి నువ్వు నేను అనుకునేటటువంటి లక్ష్యం మాత్రం లేదు. ఇంచేత నువ్వు నేను పెట్టుకునే లక్ష్యం కాన్షియస్నెస్ మీద ఉంది, చేతనత్వం మీద ఉంది, ప్రజెంట్ మీద ఉంది కదా. కానీ ఇప్పుడే మనం అనుకున్నాం ప్రజెంట్ అనే పదానికి అర్థం లేదు అని. అసలు ప్రజెంట్ అనే పదానికి అర్థం లేకపోతే నువ్వు చేసేటటువంటి ఈ హేమాహేమి సాధనలు, ఇన్ని గంటలు ఇన్ని నిమిషాలు నేను రోజుకి సాధన చేస్తానని టైం టేబుల్ రాసుకోవటాలు, వీటన్నిటికీ ఏం వాల్యూ ఉంటుంది? ఎయిమ్లెస్. అంచేత ఇవంతా మానేస్తానని మాత్రం మానేయకండి బాబు, ఇదంతా ఓ ఉదాహరణకి చెప్తున్నాను నేను. ఇన్సిస్టెంట్, డిస్సాటిస్ఫైడ్, వితౌట్ ఎన్ ఎయిమ్, సంథింగ్ దట్ విష్డ్ బట్ న్యూ నాట్ హౌ టు బీ. తర్వాత సెంటెన్స్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు అది ఏం జరుగుతుందో. సంథింగ్ దట్ విష్డ్, ఒకటి పుట్టింది, పుట్టి ఏం చేయాలో తెలియటం లేదు దానికి. సంథింగ్ దట్ విష్డ్ బట్ న్యూ నాట్ హౌ టు బీ, టీజ్డ్ ద ఇన్కాన్షియంట్ టు వేక్ ఇగ్నోరెన్స్. టీజ్డ్, టీజ్డ్ అనే పదానికి అర్థం తెలుసు కదా, టీజింగ్. చాలాసార్లు వినుంటారు కదా ఈ పాట, ముఖ్యంగా స్టూడెంట్స్కి చాలా బాగా తెలిసి ఉంటుంది. దాని ముందు ఇంకో మూడు అక్షరాలు కలుపుతా ఉంటే ఈవ్ టీజింగ్. ఈవ్ టీజింగ్ విన్నారా పేరు? ఈవ్ టీజింగ్ అంటే ఇంగ్లీష్లో అంటే అర్థం కాదు, అది చాలా అందంగా మాట అనిపిస్తుంది ఈవ్ టీజింగ్ అంటే. కానీ తెలుగులో అంటే మాత్రం తంతం పట్టుకునే. ఈ ఉమెన్స్ కాలేజీ ముందు, దాని ముందు ఈవ్ టీజర్స్ అందరూ ఉంటారు. టీజింగ్ అంటే అర్థమైందా ఇంతకీ? టీజింగ్ అంటే అల్లరి పెట్టడం. నిన్ననే నా సినిమా చూస్తున్న అల్లరి ప్రేమికుడు అంచేత టీజింగ్ అంటే అల్లరి పెట్టడం. దేన్ని ఎవడో ఎవరిని అల్లరి పెడుతున్నట్ట? టీజ్డ్ ద ఇన్కాన్షియంట్. ఇన్కాన్షియంట్ అంటే అంతర్ముఖత్వం, కాన్షియస్నెస్. కాన్షియంట్ అంటే కాన్షియస్నెస్, ఇన్కాన్షియంట్ అంటే లోపలికండి. మీరు నిద్రలో ఎక్కడున్నారు? అంతర్ముఖత్వంలో ఉన్నారు. ఆ అంతర్ముఖత్వాన్ని లేపుతాం. లేపినప్పుడు ఎప్పుడు మీరు చూడండి, అమ్మ నిద్ర లేపుతుంది ఎంత విసుగ్గా ఉంటుందో. ఈవ్ టీజింగ్ని మించిపోయిన టీజింగ్, పడుకున్నవాడిని లేపటం ఎంత విసుగ్గా ఉంటుంది. పడుకున్నవాడిని లేపితే వాడికి ఎంత గృహ, నన్ను ఎవరు నిద్ర లేపేవారు కాదు చిన్నప్పుడు. ఇంచేత నిద్ర లేపుతాడు సాచిన అంపగా కొట్టేవాడిని. ఎవరు నా దగ్గరికి వచ్చేవారు కాదు, మా తమ్ముడు వాడు చెప్తాను, నాకు తెలియదు నేను కొట్టానని కూడా తెలియదు. అంత కోపంగా ఉంటుంది నిద్రపోయిన వాడిని లేపితే. అంచేత ఆ పదం ఎంత అద్భుతంగా మంత్రం అని చెప్పేదందుకు. టీజ్డ్ ద ఇన్కాన్షియంట్, అంతర్ముఖంలో వెళ్ళిపోయినటువంటి ఫస్ట్ నథింగ్నెస్లో వెళ్ళిపోయినటువంటిది లాస్ట్ నథింగ్లో వచ్చింది. సంథింగ్, అన్ అన్థాట్ ఐడియా. ఇన్సిస్టెంట్, డిస్సాటిస్ఫైడ్, వితౌట్ ఎనీ, సంథింగ్ దట్ విష్డ్ బట్ న్యూ నాట్ హౌ టు బీ, టీజ్డ్ ద ఇన్కాన్షియంట్, అంతర్ముఖము లోపలికి వెళ్ళిపోయినటువంటి ఆ నిద్రాస్థితిని అల్లరి పెట్టిందిట. ఎందుకు అల్లరి పెట్టింది? టు వేక్ ఇగ్నోరెన్స్. లేచాడు వాడు నిద్ర, కానీ నిద్ర లేచి ఎందులో పడ్డాడు వాడు? అవిద్యలో పడ్డాడు. ఇంతేగా మనం చేసేటటువంటి పనులన్నీ కూడా యోగ భాషలో మనం అంతా చేసేది తప్పుడే. మీరు ఏం చేసినా అంత గొప్ప పని చేసినా అంచేత ఆ ఒక్క సెంటెన్స్లో సాంఖ్య యోగంలో చెప్పబడినటువంటిదంతా కూడా పెట్టేశాడు అరవింద్. ఇన్సిస్టెంట్, డిస్సాటిస్ఫైడ్, వితౌట్ ఎనీ ఎయిమ్. అర్థమవుతుంది ఇన్సిస్టెంట్, లే నువ్వు లేకపోతే నేను ఒప్పుకోను లే. డిస్సాటిస్ఫైడ్, లేచేం చేస్తావు, మళ్ళా అతృప్తే, మళ్ళా నువ్వు రాత్రి పడుకునే ముందు ఈరోజు కూడా వేస్ట్ అయిపోయింది. డిస్సాటిస్ఫైడ్, ఎందుకు వేస్ట్ అయిపోయింది? బికాజ్ యు ఆర్ వితౌట్ ఎనీ ఎయిమ్. లక్ష్యహీనంగా ఉన్నాం కనుక సంథింగ్, ఎందుకు లక్ష్యహీనంగా ఉన్నావు? సంథింగ్ దట్ విష్డ్, ఏదో ఒకటి కోరుకుంది. ఏకోహం బహుశ్యామ, నేను ఒక్కడనే ఉన్నాను, చాలా మారిపోవాలి అని కోరుకుంది. ఎందుకు కోరుకుందో తెలీదు. సంథింగ్ దట్ విష్డ్ బట్ న్యూ నాట్ హౌ టు బీ. టీజ్డ్ ద ఇన్కాన్షియంట్ టు వేక్ ఇగ్నోరెన్స్. నేను నిద్ర లేచిపోయాను, నేను జాగరూకుండా అయిపోయాను అని నువ్వేదో మీసాలు తెప్పుతావేమో నాయన, నువ్వు నిద్ర లేచావు బాగానే ఉంది. లాస్ట్ నథింగ్ నుంచి ఫస్ట్ నథింగ్ నుంచి లాస్ట్ నథింగ్ నుంచి వచ్చావు బాగానే ఉంది. ఫ్యాథమ్లెస్లో జీరోలోకి వెళ్ళిపోయావు బాగానే ఉంది. మళ్ళా నువ్వు నిద్ర లేచావు బాగానే ఉంది. నీలో ఏదో ఒక కదలిక కదిలింది బాగానే ఉంది. బట్ ఇట్ నో నాట్ హౌ టు బీ. అది ఎలా మారాలో దానికి తెలియలేదు. అవిద్యలో అది నిద్ర లేచింది. మళ్ళా సృష్టి మొదలైంది బ్రహ్మదేవుడి దగ్గర నుంచి. ఏ థ్రో దట్ కేమ్ అండ్ లెఫ్ట్ ఏ క్వివరింగ్ ట్రేస్. థ్రో అంటే సాధారణంగా థ్రో అనేటటువంటి పదము అంటే THROW థ్రో కాదు. ఇది రెండు ఒకేలాగా ఉచ్చారణ చేస్తాం. THROE థ్రో అంటే బర్త్ ప్యాంక్స్, పిల్లవాడు పుట్టే ముందు తల్లి పడేటటువంటి వేదన్ని థ్రో అంటాం మనం. కానీ ఆ తల్లి పడేటటువంటి వేదన దేనికి పడుతుంది? సంథింగ్ క్రియేటివ్ ఈజ్ హ్యాపెనింగ్. ఒకటి జన్మ తీసుకోబోతోంది. నిద్ర లేచేటప్పుడు కూడా మనం కనుక జాగ్రత్తగా గమనిస్తే ఖచ్చితంగా అంత వేదన పడతాం మనం. మరి అది మాకు ఎందుకు తెలియటం లేదు మాస్టారు? ఓ 10 కిలోలు బరువు మీ నెత్తి మీద పెడితే మీరు ఎలా ఫీల్ అవుతారు తెలుస్తుందా తెలియదా మీకు? కానీ మీ తల మీద ఉన్నటువంటి వాయుమండలం యొక్క ప్రెషర్ ఎన్ని టన్నులో మీకు తెలుసా? కానీ హాయిగా తిరిగిస్తున్నారుగా మీరు. మీకు తెలుస్తుందా మీ తల మీద అంత బరువు ఉందని? ఎందుకు తెలియటంలే, అలవాటు పడిపోయారు మీరు. అంచేత నిద్ర లేస్తున్నప్పుడు వచ్చేటటువంటి వేదన గుర్తించమని చెప్తున్నాడు సాధనా రహస్యంలో. మామూలుగా మీరు నిద్ర లేవకండి, దాన్నే గురుగారు ఆత్మబోధ అన్నారు. ఒకక్కడో ఒక భాష పెట్టాడు దానికి. నిద్ర మీరు లేవగానే కళ్ళు మూసుకునే ఉండండి, గబుక్కుని లేచిపోకండి, ఆ మత్తులో ఉండండి. ఆ మత్తులో ఉన్నాక ఏం చేయాలి? ఈ సెంటెన్స్ చూడండి అని చెప్పాడు. ఈ సాధన చేయాలి మీరు. ఏ థ్రో దట్ కేమ్ అండ్ లెఫ్ట్ ఏ క్వివరింగ్ ట్రేస్ గేవ్ రూమ్ ఫర్ ఎన్ ఓల్డ్ టైర్డ్ వాంట్ అండ్ ఫిల్డ్ ఎట్ పీస్ ఇన్ ఇట్స్ సబ్ కాన్షియంట్ మూన్లెస్ కేవ్ టు రేజ్ ఇట్స్ హెడ్ అండ్ లుక్ ఫర్ అబ్సెంట్ లైట్ స్ట్రెయినింగ్ క్లోజ్డ్ ఐస్ ఆఫ్ వ్యానిష్డ్ మెమరీ లైక్ వన్ హూ సెర్చెస్ ఫర్ ఎ బైగాన్ సెల్ఫ్ అండ్ ఓన్లీ మీట్స్ ద కార్ప్స్ ఆఫ్ హిస్ డిజైర్. ఇది మంత్రం. మీరు నిద్ర లేవగానే చేయవలసినటువంటి మంత్రం, ఆత్మబోధ యొక్క మంత్రం, ఉషోదయం యొక్క మంత్రం. దీనినే మన వేదాలలో అశ్విని దేవతలు అన్నారు. జంటలు. మీరు నిద్ర లేస్తే గ్యారంటీగా ఏమవ్వాలి? నిద్రపోవాలి. నిద్రపోతే గ్యారంటీగా నిద్ర లేవాలి. ఇవి జంటగా ఉంటాయి. దీన్నే మనము యుగ్మాలు అంటాం, నకుల సహదేవులు. ఏదైనా సరే గాలి లోపలికి వెళ్ళింది అనుకోండి, మళ్ళీ గాలి బయట, నేను తీసేసుకున్నాను, నేను దీన్ని స్టోర్ హౌస్లో పెట్టేసుకున్నాను అంటే చాలా ప్రమాదాలు వస్తాయి. దాన్ని లాకర్లో పెట్టలేము గాలిని. ఆ భావన ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఏం చేయాలో మీరు నిద్ర లేవగానే. ఏ థ్రో దట్ కేమ్ అండ్ లెఫ్ట్ ఏ క్వివరింగ్ ట్రేస్. ఒక విచిత్రమైనటువంటి ఆవేదన, దాన్నే భగవద్గీతలో ఏం చెప్పుకుందాం మనం? అర్జున విషాదయోగం. ఏ థ్రో దట్ కేమ్ అండ్ లెఫ్ట్ ఏ క్వివరింగ్ ట్రేస్. ట్రేస్ అంటే ట్రేస్ గీస్తాం కదా, అంటే ఏంటి, ఒక గీత, ఒక మార్గము. మార్గం కూడా కాదు, ట్రేస్ అంటే ఒక వస్తువు వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయిన తర్వాత ఏం మిగులుతుంది అక్కడ? జాడ. ట్రేస్ అంటే జాడ. ఏ క్వివరింగ్ ట్రేస్, కదలిక. జగతి అంటే చెప్పాను కదా, కదలిక లేదే మీరు నిద్ర లేవలేరు. మరి చేతులు కాళ్ళు కదులుతూనే ఉన్నాయి కదా, అది కాదు కదలాల్సింది, మీ చేతనత్వం కదలాలి. నిద్రలో మీ చేతనత్వము స్తంభించిపోయింది. మీ చేతనత్వానికి 3 కండిషన్స్ చెప్పాడు. న్యూట్రల్, ఎంటీ, స్టిల్. ఇది ఉంది. మీరు నిద్రపోయినప్పుడు ఉదాసీనంగా ఉన్నారు, మీకు చాలా బాధగా ఉంది, కాళ్ళు చేతులు నెప్పెట్టేస్తున్నాయి, దెబ్బలు తగిలాయి యాక్సిడెంట్లో, నిద్రపోయారు. మరి నొప్పి తెలుస్తుందా మీకు? నొప్పి ఉంది, నొప్పి లేకపోవటం అంటూ లేదు. నొప్పికి మీరు ఏమయ్యారు? న్యూట్రల్ అయిపోయారు, ఉదాసీనం అయిపోయారు, ఎంటీ, ఖాళీ కూడా అయిపోయారు. వీడు శత్రువు, వీడు మిత్రుడు అనేం లేదు. కొంతమంది మొహాలు చూస్తే మనకు ఒళ్ళు మండుతుంది, మనం నిద్రపోయినప్పుడు వాళ్ళు మన పక్కనే కూర్చుంటే శూన్యంగానే ఉంటారు. మీరు మీలో కదలిక ఏమైనా ఉందా? మీ చేతనత్వంలో స్టిల్గా ఉన్నారు. అలాంటి చేతనత్వంలో ఏమైంది? లెఫ్ట్ క్వివరింగ్ ట్రేస్. క్వివరింగ్ అంటే వణుకుతున్నటువంటి ఒక జాడ ఏర్పడింది. ఆ జాడని గుర్తించండి. దాన్నే విద్యుల్లేకేవ భాస్వత మంత్రపుష్పంలో చెప్తాడు. ఒక విద్యుత్ రేఖ మెరుస్తే చూసారా, ట్రేస్ జాడ మిగులుతుంది అంతే. అక్కడ మెరుపు మేఘాల్లో ఒక కారు మేఘాలు వచ్చాయనుకోండి, ఓ మెరుపు మెరిసింది, ఏం మిగిలింది అక్కడ? మీకు ఒక జాడ మిగులుతుంది, తర్వాత ఆ జాడ కూడా ఉండదు. టీజ్ ఇట్ ద ఇన్కాన్షియంట్ వేక్ ఇగ్నోరెన్స్ ఏ థ్రో దట్ కేమ్ అండ్ లెఫ్ట్ ఏ క్వివరింగ్ ట్రేస్ గేవ్ రూమ్. ఆ గీత ఉందే, ఆ కదలిక ఉందే, లాస్ట్ నథింగ్నెస్ అంటే ఏంటి? ఇంకా మీరు నిద్ర లేవబోతున్నారు. ఆ కదలిక ఏం చేసింది? గేవ్ రూమ్, జాగా ఇచ్చిందిట. జాగా ఎక్కడ ఇస్తాం? ఏముంటే ఇస్తాం మనం? జాగా ఆకాశం ఉంటే స్పేస్ ఉండాలి కదా, స్పేస్ లేకపోతే ఎక్కడ ఇస్తాం అని చేత అది ఇక్కడ చెప్తాడు. ద ఇంపాసివ్ స్కైస్ వర్ న్యూట్రల్ ఎంటీ స్టిల్. గాఢ నిద్రలో ఆ ఆకాశతత్వము ఖాళీగా ఉంది, శూన్యముగా ఉంది, సైలెంట్గా ఉంది. అక్కడ ఏం జరుగుతోంది? గేవ్ రూమ్ ఫర్ అన్ ఓల్డ్ టైర్డ్ వాంట్ అన్ఫిల్డ్. మూడు ఉదాహరణ చెప్పాడు. ఓల్డ్ పురాతనమైన, గేవ్ ఫర్ అన్ ఓల్డ్ టైర్డ్ వాంట్ అన్ఫిల్డ్ పురాతనమైనటువంటి కోరిక. ప్రతిరోజు మనం లేస్తూ ఉంటాం, ప్రతిరోజు పడుకుంటూ ఉంటాం, ప్రతిరోజు లేస్తూ ఉంటాం, ప్రతిరోజు చాలా పురాతనమైంది ఈ హ్యాబిట్. ఎప్పటిది? ఈ జన్మది కాదు, భగవంతుడు తెలియాలి ఎన్ని జన్మల నుంచి మీకు ఈ అలవాటు ఉందో. ఓల్డ్ టైర్డ్, ఇన్ని వేల జన్మల నుంచి లేస్తున్నాం పడుకుంటున్నాం, లేస్తున్నాం పడుకుంటున్నాం. మీరు అలసిపోయి ఉంటారు మనకు తెలియదు, కానీ గ్యారంటీగా మనం అలసిపోయి ఉంటాం. ఆ అలసట గుర్తించిన వాడు యోగి అవుతాడు. ఆ అలసట గుర్తించని వాడు మామూలు వ్యక్తి అవుతాడు. ఆ అలసట గుర్తించాలి మీరు. నిద్ర లేస్తున్నాం సరే, ఇలా ఎన్ని జన్మలు మనం నిద్ర లేచాం? ప్రతి జన్మలోనూ ఇంతేనా? మళ్ళా రాత్రి పడుకోబోతున్నాం. ఆత్మబోధ మరి అంతేనా? అప్పుడేమవుతుంది? అలసట వస్తుంది. ఎన్నాళ్ళు ఇది ఈ జీవితం? అర్జున విషాదయోగం. ఓల్డ్ టైర్డ్ వాంట్ అన్ఫిల్డ్, కానీ కోరిక ఎప్పుడు మీకు తీరలే. ప్రతిరోజు తృప్తిగా హాయిగా, ఇంకా అమ్మయ్యా నేను సాధించవలసింది ఏమీ లేదు, నాకు ఏ కోరికలు లేదు, ఇంకా నేను హాయిగా పడుకుంటాను అని ఎంతమంది పడుకోగలరు? పడుకున్నానంటే వాడు యోగే. అంచేత ఆ కండిషన్ పెట్టాడు, గేవ్ రూమ్ ఫర్ అన్ ఓల్డ్ టైర్డ్ వాంట్ అన్ఫిల్డ్ ఎట్ పీస్ ఇన్ ఇట్స్ సబ్కాన్షియంట్ మూన్లెస్ కేవ్. సబ్కాన్షియంట్, ఇన్కాన్షియంట్ అంటే అంతర్ముఖత్వం అని చెప్పాను కదా, సబ్కాన్షియంట్ అంటే జడత్వము, ఇనర్షియా. గాఢాంధకారంలో ఏ విధమైనటువంటి కదలికను కదలకూడదు అనేటటువంటి పరిస్థితి, దాన్ని సైన్స్లో ఇనర్షియా అంటాం. అంటే ఏంటి? కదలికను అడ్డు తగిలేది, దాన్నే తమో గుణం అని కూడా అంటూ ఉంటాం మనం. మహాకాళి అని రామకృష్ణ పరమహంస ఉపాసన చేసింది ఈ సబ్కాన్షియంట్నే. అంచేత అరవిందో ఎప్పుడు సబ్కాన్షియంట్ అనే పదం వాడతాడు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఆయన ఆ మహాకాళీతత్వం గురించి, లేకపోతే సాంఖ్యయోగంలో వాటిలో చెప్పేటటువంటి తమో గుణం గురించి మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు ఆ తమో గుణం గురించి? ఎట్ పీస్ ఇన్ ఇట్స్ సబ్కాన్షియంట్ మూన్లెస్ కేవ్. ఒక గుహ ఉందిట, ఆ గుహ ఎలా ఉందిట? చంద్రుడు లేనటువంటి గుహ. చంద్రుడు అనేటటువంటిది మనస్సుకి సంబంధించింది. మరి మన వేదాంత పరిభాషలోనే మనస్సుకి సంబంధించిందా అంటే కాదు, ఇంగ్లీష్లో కూడా ల్యూనటిక్స్ అంటాం మనం. ల్యూనటిక్స్ అంటే ల్యూనార్, చంద్రుడికి సంబంధించింది అది. అంచేత మన మనస్సుల్లో వచ్చేటటువంటి భావాలన్నీ కూడా పిచ్చివాళ్ల భావాలే. జాగ్రత్త అవస్థలో, నిద్రావస్థలో మూన్లెస్, ఏ విధమైనటువంటి భావాలు లేనటువంటి స్థితి, ఏ విధమైనటువంటి ఆలోచనలు లేనటువంటి స్థితి. మూన్లెస్ అంటే ఆలోచన లేనటువంటి స్థితి. ఎట్ పీస్ ఇన్ ఇట్స్ సబ్కాన్షియంట్ మూన్లెస్ కేవ్. ఎక్కడున్నారు మీరు? ఇది నిద్ర లేవబోతున్నారు, మంచం మీదే పడుకుని ఉన్నారు, ఆలోచించుకుంటున్నారు. ఆలోచించుకుంటున్నప్పుడు ఇంకా మీకు ఏ విధమైనటువంటి ఆలోచన రహిత స్థితిలోంచి మీరు బయటపడ్డారు. నిద్ర అంటే అంతే కదా, ఆలోచన రహిత స్థితే కదా. ఆ ఆలోచన రహిత స్థితి నుంచి, మూన్లెస్ కేవ్ నుంచి మీరు బయటపడ్డారు. మళ్ళా ఆ మూన్లెస్ కేవ్లోకి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. టు రైజ్ ఇట్స్ హెడ్ అండ్ లుక్ ఫర్ అబ్సెంట్ లైట్. నిన్ననే భగవద్గీత గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు అగ్ని, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఇవి మూడు
కాన్షియస్నెస్కి ప్రతీకలు. చంద్రుడు
ఒక చేతనత్వము, సూర్యుడు ఇంకో చేతనత్వము, అగ్ని ఇంకో చేతనత్వము. ఈ మూడు చేతనత్వం యొక్క ప్రతీకలలో అగ్ని చంద్రుడు కలిస్తే సూర్యుడు ఏర్పడతాడు అని చెప్తున్నాను నేను మీకు. దాని యొక్క హింట్ ఇక్కడ మీకు కనిపిస్తోంది, చూడండి. టు రైజ్ ఇట్స్ హెడ్ అండ్ లుక్ ఫర్ అబ్సెంట్ లైట్. చంద్రుడిలో కాంతి ఉంది, వేడి లేదు. అగ్నిలో వేడి ఉంది, కాంతి లేదు. సూర్యుడిలో ఇటు వేడి ఉంది, ఇటు కాంతి ఉంది. అంతే కదా, అబ్సెంట్ లైట్. కాంతి లేదు అంటే ఏముంది అక్కడ? అగ్ని ఉంది. అగ్ని గురించి మాట్లాడుతున్నాడు. నిద్ర లేవటానికి కావలసినటువంటి వేడి గురించి మాట్లాడుతున్నాడు. స్ట్రెయినింగ్ క్లోజ్డ్ ఐజ్ ఆఫ్ వ్యానిష్డ్ మెమరీ. కళ్ళు తెరవగానే చాలామందికి వాళ్ళ జ్ఞాపకాలు కూడా పోతాయి. కళ్ళు చూస్తాం మనం. కళ్ళు తెరిచి మీరు గబుక్కుని నిద్ర లేచి బయటకు వచ్చారనుకోండి, కళ మర్చిపోతాం మనం. చాలామందికి అనుభవం ఉంటుంది. వ్యానిష్డ్ మెమరీస్ లైక్ వన్ హూ సెర్చెస్ ఫర్ ఏ బైగాన్ సెల్ఫ్ అండ్ ఓన్లీ మీట్స్ ద కార్ప్స్ ఆఫ్ హిస్ డిజైర్. ఏమవుతుంది అక్కడ ఆ నిద్రాస్థితిలో? కార్ప్స్ ఆఫ్ హిస్ డిజైర్, వాడి కోరికల యొక్క శవాన్ని అతను గమనించుకుంటాడు. కార్ప్స్ ఆఫ్ హిస్ డిజైర్. మూన్లెస్ నైట్, శ్రీం బీజము, శక్తి సాధన, దాని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు పడుకున్నటువంటి శివుడి మీద, శవము అయినటువంటి శివుడి మీద మహాశక్తి ఏం చేస్తూ ఉంటుంది? మహాకాళి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. తమో గుణం గురించి చెప్తున్నాం కదా. కార్ప్స్ ఆఫ్ ద డిజైర్, సాధకుడు యొక్క కోరికల్ని కనుక పూర్తిగా నాశనం చేసేసుకోగలిగితే, ఇంకా డీప్గా మనం వెళ్ళొద్దు, నెక్స్ట్ క్లాస్లోకి వెళ్దాం. కానీ ఇది ఇక్కడ గుర్తుంచుకోండి, నేను మళ్ళీ చదువుతాను. ఇది ఈ మంత్రిక్ ఛందస్సుని మీరు మొత్తం చదువుకోవటం అలవాటు చేసుకోండి. ఇవాళ చదువుకుందని స్టార్ట్ చేస్తున్నాను. అథ్వార్ట్ ద వెయిన్ ఎనామస్ ట్రాన్స్ ఆఫ్ స్పేస్ ఇట్స్ ఫార్మ్లెస్ స్టూపర్ వితౌట్ మైండ్ ఆర్ లైఫ్ ఏ షాడో స్పిన్నింగ్ త్రూ ఏ సోల్లెస్ వాయిడ్ థ్రోన్ బ్యాక్ వన్స్ మోర్ ఇన్ టూ అన్థింకబుల్ డ్రీమ్స్ ఎర్త్ వీల్డ్ అబాండెండ్ ఇన్ హాలో గల్ఫ్స్ ఫర్గెట్ఫుల్ ఆఫ్ హెర్ స్పిరిట్ అండ్ హెర్ ఫేట్ ద ఇంపాసివ్ స్కైస్ వర్ న్యూట్రల్ ఎంటీ స్టిల్ Then something in the inscrutable darkness stirred, a nameless movement, an unthought idea, insistent, dissatisfied, without a name, something that wished but knew not how to be, teased the inconscient to wake ignorance, a throw that came and left a quivering trace, gave room for an old, tired want unfilled, at peace in its subconscient moonless cave to raise its head and look for absent light straining closed eyes of vanished memory like one who searches for a bygone self and only meets the corpse of his desire. ఈ లాస్ట్ చదివిందని నెక్స్ట్ దాంట్లో మనం డీప్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కానీ క్యాంటో వన్ టఫెస్ట్ కూడా. కానీ ఇది అర్థమైపోతే, ఇది నలిగిపోతే ఇంకా తర్వాత సావిత్రి ఎవరు చెప్పక్కర్లే, మీ అంతటి మీరే చదివేసుకోవచ్చు. ఈ పదాలని మాత్రం మీరు చాలా ఫ్లూయెంట్గా వాడుకుంటూ ఉండాలి. దాని తర్వాత నేను చెప్పాను కదా, ఓ మూడు నాలుగు సినిమాలు మీరు వెళ్ళటం మానేయండి. దాని బదులు మీరు ఏం చేయాలి? సావిత్రి బుక్ కొనేసుకోండి. ఇంట్లో ఉంటే మంచిది. అది ఎవరో ఒకటి చదువుతారు ఇంత అద్భుతమైనటువంటి పుస్తకానికి. ఇంట్లో ఉంటే ఎవరో ఒకటి చదువుతారు దాన్ని, మీరు చదవకపోయినా. కానీ నా కోరిక ఏంటంటే, సావిత్రి చదవాలి అనుకున్నటువంటి వాళ్ళు, అర్థం చేసుకోవాలనుకున్న వాళ్ళు, ప్రతిరోజు రాత్రి మనం చదువుకున్నంత వరకు ఆ సావిత్రి స్టాన్జాజ్ని రిపీట్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ 10 రోజుల్లో అవి ఖండత వచ్చేస్తాయి. లేకపోతే ఆ రిథిమ్ ప్యాటర్న్ మీకు అవగాహనలోకి వస్తుంది. అప్పుడు అది ఏం చేస్తుందంటే, టీజర్ ద ఇన్కాన్షియంట్ టు వేక్ ఇగ్నోరెన్స్, అవిద్యను పోగొట్టడానికి అది ఉపయోగపడుతుందేమో అని ఆ అరవిందుల యొక్క మహాయోగి యొక్క ఆశీర్వాదాలు మనకి లభిస్తాయని ఆశిస్తూ స్వస్తి.